ఈ నమస్కారాలు అనేక రకాలున్నాయండి. మళ్ళీ ఇలా చేసే నమస్కారం, ఇలా చేసే నమస్కారం, ఇలా చేసే నమస్కారం, అలా చేసే నమస్కారం. అలా చేసే నమస్కారం అంటే సాష్టాంగ దండ ప్రణామం. ఇది కూడా ఎన్ని విధాలుగా నమస్కారాలు చేయొచ్చు తెలుసా? ఒక్క ఇలా తప్ప. ఇలా చేసేవాడు చెయ్యి నరికేసినా తప్పు లేదండి. శాస్త్రం పిప్పలాదుడనే ఆయన స్మృతి శాస్త్రంలో చెప్పాడు అది. కనుక పరమాత్మ ముందు అంత అలా నమస్కారం చేయాల్సింది. రెండు చేతులు ముగిచ్చి తల వంచి నమస్కారం చేయాలి. దీనిలో ఉన్న సింబాలజీ నేను మీ గతంలో చెప్పాను, నాకంటే మీరే చెప్పగలరు. అదే నేను ఎక్కువ అవన్నీ వివరించను, చెప్పాలో కొందరికైనా సరే. సరే, రెండు చేతులు నమస్కరించడం అంటే నా ఆచరణ అంతా శివుడే. చేతుల ఆచరణకు సంకేతం. తల వంచడం అంటే నా ఆలోచనలన్నీ శివుడే. కనుక ఆలోచన ఆచరణ ఈ రెండే కదండి అహంకార మమకారాలకు హేతువులు. ఆలోచనలు ఆచరణలు శివార్పణం అన్నాం, అది దీని అర్థం అనమాట. అందుకు నమస్కారం చేసేప్పుడు మన వాళ్ళు ఇలా చేస్తారు, రెండు చేతులు వచ్చి నమస్కారం చేయడం. ఈ మధ్య దిక్కుమాలి నమస్కారాలు కొత్త కొత్త వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. నమస్కారం చేయంటే ఇలా ఎలాగో ముద్దు పెట్టుకోవడం ఒకటి. ఇవి మన సంప్రదాయాలు కావండి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియవు. ముఖ్యంగా ఈ కొత్త జనరేషన్ ఇలా నమస్కారం పెడితే ఎక్కడ అవమానం అనుకుని ఇలా ఇలా అనుకుని ఇలా వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ప్రారంభం. సరే, మొత్తానికి నమస్కారం అంటే ఇంత చెప్తున్నాడు. ఇక సాష్టాంగ దండ ప్రణామం సామాన్యం కాదండి, ఇది నేలకు తగిలి పడిపోవడం. అది కంప్లీట్ సరెండర్. నేననేది దేహం అంతా నిండిపోయి నేనుగాణ్ణి శివ పాదార్పణం చేయడం అందులో కనిపిస్తుంది. కరచరణ యుగము నొసలు భుజంబులు ధరణి సోకి మొక్కగలేదా శరణు నుంచి నువ్వు మొరలిడలేదా పంచనదీశ శ్రీ త్యాగరాజనుత ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని అని చక్కగా చెప్తారు త్యాగరాజస్వామి వారు. ప్రణత ఆర్తిహరుట శివుడు. ప్రణత అంటే చక్కగా నమస్కరించిన వారు. అలా నమస్కరించిన వాళ్ళకే ఆర్తిహరుడు ఆయన, సందేహం లేదు. నువ్వేమీ చేయక్కర్లే, నమశివాయలో నమస్కారానికి అర్థం తెలిసి నమస్కరించు, వెంటనే ఆర్తి పోగొడతాడు ఆయన. ఆర్తి మెదల్చడండి, ఆయన పేరే ప్రణత ఆర్తిహరుడు. అయితే కర చరణ యుగము నొసలు భుజంబులు ధరణి సోకి. కర చరణ, కరములు ఎన్నండి? రెండు. చరణములు రెండు, నొసలు భుజము అయింది. ఈ విధంగా మొత్తం ఆరింటితో పాటు మనసా వాచ కూడా కలిపితే ఎనిమిది అయ్యాయి. వీటితో నమస్కరించాలి అనే విషయాన్ని చెప్పారు. స్త్రీలకు పంచాంగ నమస్కారమే సాష్టాంగ నమస్కారంతో సమానం. వాళ్ళు పంచాంగములే చేయాలి, తెలిసిన విషయమే. మనసుకారు స్మరించుకున్నాం అంతే. ఇందులో చాలా మందికి తెలిసినవే నమస్కారములు సాష్టాంగం గురించి మరోసారి స్మరించుకున్నాం. విషయం వచ్చినప్పుడు పూర్తిగా చెప్పాలి గనక. అంతేకాదు మరొక నమస్కారం చెప్తున్నారు. సాష్టాంగ నమస్కారం చాలా విశేషం, మరొక నమస్కారం ప్రదక్షిణ నమస్కారం. ఇది చాలా ముఖ్యమైనది. శివునికి చేసే నమస్కారాలన్నింటిలో ప్రధానంగా చెప్పారు ఇక్కడ. అందుకు ప్రదక్షిణ అయితే నీ ఇంట్లో చేసే పూజకి ఆత్మ ప్రదక్షిణ, ఆలయంలో అయితే ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణ చెప్పబడుతుంది. శివ ప్రదక్షిణాత్ సర్వం పాతకం నశ్యతి క్షణాత్. శివ ప్రదక్షిణ సర్వపాతకము నశింపజేస్తుంది. అంతేకాదు అసలు పాపం పోవాలంటే ధర్మం చేయాలి అన్నాడు. ధర్మం అంటే శివోద్దేశకృతో ధర్మ క్షమ పాప వినోదిని. శివుణ్ణి ఉద్దేశించి చేసే ధర్మము కొద్దిపాటిదైనా సరే పాపాన్ని తొలగిస్తుంది. అందుకు దీనిలో ప్రదక్షిణం చాలా విశేషం. దీనికి ప్రదక్షిణ తత్వం కూడా ఒకప్పుడు చెప్పుకున్నదే అనుకుంటా, కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు, కానీ గుర్తు చేసుకోండి. ప్రదక్షిణం అన్నప్పుడు ఒక చుట్టు, ఒక చుట్టు చుట్టడాన్ని ఏమిటి చెప్తున్నాడంటే, ఇక శివపురాణంలో జననం మరణం ద్వంద్వం మాయాచక్రమితేరితం. ప్రతి జన్మ అంటే ప్రతి జీవితం ఒక చుట్టు. ఏం చుట్టది? జనం నుంచి మరణం వరకు ఒక చుట్టు, నెక్స్ట్ జన్మ మరొక చుట్టు. కనుక జన్మలు అంటే ప్రపంచంలో తిరిగే చుట్లు. దేంట్లో తిరిగేతున్నాం? విశ్వంలో తిరిగే చుట్లండి. ఎన్ని చుట్లు అన్నిట్లో మనం ఏవేవో చేసాం. ఒక్కొక్క చుట్లులో చాలా చాలా పుణ్యాలు పాపాలు చేసి అవి చుట్టబెట్టుకుని తర్వాత చుట్లోకి వచ్చాం మనం. ఆ చుట్టు పడుతూ మళ్లీ మరొకరిని చుట్టుకుంటున్నాం. ఇలా చుట్ల చుట్ల చుట్లల్లో చుట్టుకున్నవే తర్వాత జన్మల్లో మనల్ని అనుభవాల రూపంలో వస్తున్నాయి. కనుక నువ్వు ఒక్కొక్క జన్మలో చేసుకున్న ఈ చుట్లు తీరాలి అంటే మళ్లీ ఎన్ని చుట్లు తిరగాలో నీకు తెలియదు కదా. అన్ని చుట్లు తిరగకుండా ఉండేదానికి తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే శివుడి చుట్టూ తిరగాలట. శివుడి చుట్టూ తిరిగేవాడికి మళ్లీ చుట్లు తిరిగే బాధ తప్పిపోతుంది. ఇది చమత్కారం. ఎందులో తిరగాలి నువ్వు మళ్ళీ చుట్లు? మళ్ళీ పుడితే దేనిలో తిరగాలండి? ఎక్కడ తిరగాలి? విశ్వంలో తిరగాలి. అంతే కదా, ఒక్కొక్క చుట్టూ విశ్వంలోనే తిరగాలి. విశ్వంలో తిరగడానికి బదులు ఒక పని చేయి, విశ్వేశ్వరుడు చుట్టూ తిరుగు, అయిపోయింది. విశ్వంలో తిరుగుతుంది సమానం. కనుక ఒక చుట్టుతో ఒక జన్మ కర్మ క్షయమైపోతుంది. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడండి ఇక్కడ. అర్థమవుతుంది కదా. ఈ తెలివైన వాడు గణపతి. అందుకే కుమారస్వామి విశ్వం చూడడానికి వెళ్తే ఆయన ఈయన చుట్టూ తిరిగేసి విశ్వం అంతా తిరిగాను అన్నాడు ఇక్కడ. ఆ కథలో ఏం చెప్పారు మనకి విశేషం? శివుడు చుట్టూ తిరిగితే విశ్వం చుట్టూ తిరిగినట్టే. ఎందుకంటే శివుడు విశ్వేశ్వరుడు, విశ్వరూపుడు కూడా గుర్తుపెట్టుకోండి. విశ్వేశ్వరుడు వేరు, విశ్వం వేరు కాదు. విశ్వమే విశ్వేశ్వరుడు. కనుక విశ్వేశ్వరుడు చుట్టూ నువ్వు తిరిగితే ఎవరి చుట్టూ తిరిగినట్టు? విశ్వం చుట్టూ తిరిగినట్టు. కనుక మళ్లీ విశ్వంలో తిరగాల్సిన అవస్థ అని కల్పించడు. కనుకనే ప్రదక్షిణానికి ఇంత ప్రధానమైన విశేషాన్ని ఇచ్చాడు. అందుకు తెలిసినా తెలియకున్నా ఇది ముందు చేయడం మొదలెట్టాలండి. శివస్య అతిప్రియం విద్యాత్ ప్రదక్షిణ నమో బుధాహ. కనుక శివుడికి అతిప్రియమైన ఉపచారం ఏంటయ్యా అంటే ప్రదక్షిణ నమస్కారం. షోడశోపచారములు పూజించాక ప్రదక్షిణ నమస్కారం వల్ల ఆ 16 ఉపచారాలు పరిపూర్ణమవుతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రదక్షిణా వినాశ్యం ఘి పాతకర్నాస్తి భూతలే. ప్రదక్షిణ వల్ల పోని పాపం లేదన్నాడు ఇక్కడ. ప్రదక్షిణ ఎలాంటి పాపాన్నైనా నాశనం చేస్తుంది. అందుకే ఎవరికైనా ఏవైనా చికాకులుంటే చికాకులు తొలగడానికి శివాలయం చుట్టూ తిరగమంటారు పెద్దవాళ్ళు. అలా తిరిగి ప్రదక్షిణలు చేసి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీడు ప్రస్తుతం అనుభవించిన ఈ చికాకు ఒకప్పటి పాపం వల్ల అనుభవిస్తున్నాడు. ఆ పాపం పోతే గాని చికాకు పోదు. పాపం పోవాలంటే గొప్ప ప్రక్రియ ప్రదక్షిణ. అందుకు చెప్పారు. ఎందుకంటే గత జన్మల చుట్లలో చేశాడు కదా, కనుక ఈ చుట్టూ తిరగడం వల్ల అది కూడా పోగొడుతున్నాడు. గతంలో ఉంచుకున్న సంచితాన్ని పోగొడుతున్నాడు ఆయన. అది ఇందులో ఉన్న విశేషం. యథా దేశం యథాకాలం యథాచేహం యథాధనం యథాయోగ్యం ప్రకృర్వీత క్రియాధీన్ శివక్తిమాన్. ఇప్పటి వరకు చెప్పిన వాటికి శివక్రియలు అంటారు. శివక్రియా అని చెప్పుకున్నాం కదా, ఇప్పటి వరకు చెప్పిన శివక్రియలు. ఇది మీరు చింతనతో చేసినట్లయితే శివక్రియలు చింతన దాకా శివచింతన దాకా తీసుకెళ్తాయండి. కనుక శివక్రియలు ఇవన్నీ బాహ్యమా కాదా? ప్రదక్షిణ బాహ్యం, పూజ బాహ్యం, భస్మధారణ బాహ్యం, ఇవన్నీ శివక్రియలు. కానీ శివక్రియలే నేను క్రమంగా శివ చింతన, శివధ్యానం, శివజ్ఞానం అక్కడి వరకు తీసుకువెళ్తున్నాయి నీకు. అందుకు శివక్రియలని తక్కువ చేయడానికి లేదు. ఈ క్రియలే నేను చిత్తంలోకి తీసుకువెళ్ళ గనక ఈ శివక్రియలు ఎలా చేయాలి అంటే యథా దేశం, ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఎంత వీలైతే అంత, అందుకని ఇక్కడ కుదరదండి నాకు అని కాదు, ఎలా కుదిరితే అది చేయాల్సిందే. యథాకాలం, ఏ సమయంలో ఉన్నావో ఆ సమయానికి తగ్గట్టు, ఏ స్థితిలో ఉన్నావో, ఏ శరీరంతో ఉన్నావో శరీరానికి తగ్గట్టు యోగ్యముగా చేయాలి. అయితే ఆ ధనాదుల వినియోగం కూడా న్యాయార్జితేన సువిత్తేన, ఇవి చేయాల్సిమా అని చెప్తూ ఇంకా లింగారాధన విశేషాలు మరికొన్ని వివరిస్తున్నారు. లింగం చేసేటప్పుడు పార్థివలింగ పూజ చాలా విశేషం. ఎప్పుడైనా మనం పూజించే లింగము ప్రతిష్ఠిత లింగానికి అంటే స్థావర లింగానికి ద్విఖండముగా చేయాలి. చరలింగము అఖండముగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అఖండంగా ఉండాలి ఎప్పుడైనా కూడా చరలింగం. అంటే రెండు భాగాలుగా చేసి అతికించకూడదు మనం చేసేటువంటి లింగానికి. మనం చెప్పుకున్నాం ఏకముగా కలిపి ఒకటే ఉండాలి, రెండు అతికించకూడదు. కానీ అఖండ లింగానికి రెండు అతికించడం ఉంది. అది తీసుకొచ్చి మనం ముందు సోమసూత్రం చేసుకుని దానిపైన ఇది అతికించేస్తాం. ఇది ప్రతిష్ఠితంలో చేసేటువంటి స్థావర లింగానికి. చరలింగానికి మాత్రం అఖండముగానే చెయ్యాలి అనే విషయాన్ని చెప్తూ దాని తర్వాత శివలింగ పూజ ఎందుకు ఎంత విశేషమో చెప్తున్నాడు చూడండి. శివలింగ పూజ అనేది ప్రతివారికి నిత్యకృత్యంగా ఉండాలని. ఏకత సర్వదానాని వ్రతాని వివిధాని చ తీర్థాన్ నియమాయజ్ఞా లింగార్చా చైకత స్మృత. సర్వదానములు, సర్వవ్రతములు, సర్వతీర్థాలు, సర్వ నియమాలు, సర్వయజ్ఞాలు ఒకవైపు, లింగార్చన ఒక్కటి ఒకవైపు ఉంటుంది చూడండి ఇక్కడ. అంటే వాటన్నిటితో సమానం లింగార్చన. కలౌ లింగార్చనం శ్రేష్టం తథా లోకే ప్రతిష్ఠతే. అన్ని యుగాల్లోనూ లింగార్చన శ్రేష్టం, కలియుగంలో విశేషించి ఇది శ్రేష్టం. సుమా దీనికి కంటే గొప్పది ఏంది మరొకటి కనిపించట్లేదు. భుక్తిముక్తి ప్రదం లింగం వివిధాపన్ నివారణం. ఆపదల్ని పోగొట్టడంలోనూ కావలసిన భోగములు ఇవ్వడంలోనూ ముక్తినివ్వడంలో కూడా లింగము ఉపకరిస్తున్నది. పూజయిత్వా నరో నిత్యం, నిత్యం తెలిసి శివారాధన లింగారాధన చేస్తే వాడు శివ సాయుజ్యం ఆప్నుయాత్. అందుకు ప్రయత్నపూర్వకంగా శివలింగారాధన చేయాలి. శివలింగారాధన ఎవరు చేయాలి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రో వా ప్రతిలోమద. పూజయే సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరం. అది చెప్పాడు. సర్వవర్ణములు వారు, స్త్రీలు గాని పురుషులు గాని, వారి వారికి ఉద్దేశింపబడ్డ నియమముల ప్రకారంగా లింగార్చన చేయాలి. కిం బహుక్తేన మునయ, ఓ మునులార గట్టి మాటలందుకు, స్త్రీనామపి తథాన్యత, స్త్రీలు అందరూ కూడా ఆచరించవచ్చు. అధికారొస్తే సర్వేషాం శివలింగార్చనే. ఓ హే ద్విజాహ, అయితే ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం పరం, అన్యేషామపి జంతూనాం వైదికేన్న సమ్మతం. ఉపనయన సంస్కారాధన పొందినటువంటి వారు వైదిక మంత్రములతో ఆరాధన చేస్తారు. తదితరులు వైదిక మంత్రములు కాకుండా శివనామాదులతో, పౌరాణిక మంత్రములతో శివలింగార్చన చెయ్యవచ్చు అని ఈ విధంగా శివలింగార్చన ఎలా చేయాలి వివరిస్తూ, ఈ శివలింగార్చన చేసి శివుని ఆరాధించి ఆ నైవేద్యాన్ని ఎవడైతే తింటాడో వాడికి లభించే కోట్లాది పుణ్యముల గురించి ఎవరు వివరించగలరయ్యా అన్నాడు. వాడి పాపములు నశిస్తాయి, పైగా కోట్లాది పుణ్యములు లభిస్తాయి. అందుకు భుక్తేతు శివ నైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః. అంతేకాదు యద్గృహే శివ నైవేద్య ప్రచారోపి ప్రజాయతే తద్గృహం పావనం సర్వం అన్యపావన కారణం. ఏ ఇంట్లో శివ నైవేద్యం వాడు తిని 10 మందికి ఇస్తాడో ఆ ఇల్లు ధన్యం, ఆ ఇల్లు పవిత్రమవుతుంది. అంతేకాదు అన్నిటి అది పవిత్రం చేయగలదు. వాడు పవిత్రం అవడమే కాకుండా ఇతరులను పవిత్రం చేయగలిగే శక్తి కూడా శివ నైవేద్యం పుచ్చుకున్న వాడికి లభిస్తుంది. అందుకు ఆగతం శివ నైవేద్యం గృహిత్వా శిరసాముదా, లభించిన శివ నైవేద్యాన్ని ఎలా తినాలో చెప్తున్నాడు. ముందు శిరస్సుకు తగిలించుకోవాలట, తర్వాత ఆదరేణ ప్రేక్షణీయం భక్షణీయం, ప్రేమగా దాన్ని చూసి కళ్ళకద్దుకుని తర్వాత దాన్ని ఆరగించాలి. పైగా శివ నైవేద్యం ఇచ్చేటప్పుడు విలంబే పాప సంబంధో, తర్వాత తీసుకుంటాను అని చెప్పి విలంబనం చేస్తే అంటే ఆలస్యం చేస్తే అది పాపహేతు అవుతుంది. అందుకు శివ నైవేద్యం తీసుకోవాలనే కోరిక ఎవరికి కలగదో వాడు పాపి అయి నరకాన్ని పొందుతాడు సుమా. ఇది చెప్తున్నాడు శివ నైవేద్యం. నయస్య శివ నైవేద్య గ్రహేణేచ్ఛా ప్రజ గ్రహణేచ్ఛా ప్రజాయతే స పాపిష్ఠో గరిష్టస్యా నరకం యాచ్యపి ధ్రువం. అందుకు ఈ శివుణ్ణి వివిధము లేనటువంటి శాస్త్రముల్లో చెప్పినటువంటి ధాతువులతోనూ వాటితో లింగాన్ని చేసి ఈ నైవేద్యాన్ని భక్షించి నివేదన చేసి తినాలి. ఏ లింగానికి నివేదించే నైవేద్యమైనా స్వీకరించవచ్చు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. అయితే కొన్ని లింగములకు మాత్రము నైవేద్యము నిర్మాల్యము స్వీకరించరాదు. అదేమిటో వివరిస్తున్నారు. చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం నమానవైహి, చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః. చండేశ్వరుడని శివుని వద్ద ఒకడున్నాడు రమణగణాల్లో, ఆయనకి ఎక్కడ అధికారం ఉందో అక్కడ ప్రసాదం మాత్రం స్వీకరించరాదు. ఇది చెప్పడం జరుగుతుంది. ఏ ఆలయాల్లో అయితే చండేశ్వర ప్రతిష్ట ఉంటుందో ఆ ఆలయంలో మాత్రము శివ ప్రసాదాన్ని శివ నిర్మాల్యాన్ని స్వీకరించరు. అందుకు అన్ని ఆలయాల్లోనే కాదండి, ఆ ఆలయాల్లోనే. అయితే చండేశ్వరుణ్ణి ఇప్పుడు స్వయంభూ క్షేత్రాల్లో కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు, కనుకోడదు. ఒకవేళ చేసినా నమస్కారం చేసి ఊరుకోవచ్చు, గాని అక్కడ చండేశ్వరుడికి అధికారం ఉండదుట. చూడండి, ఇక్కడ మానవ ప్రతిష్ఠితమైనటువంటి శిలాలింగములున్న చోట్ల మాత్రమే చండేశ్వరుడికి అధికారం ఉన్నది. అంతేగాని ఏ లింగముల వద్ద చండేశ్వరుడికి అధికారం ఉండదో చెప్తున్నాడు. బాణే లింగేచ లౌహేచ సిద్ధే లింగే స్వయంభువి ప్రతిమాసు సర్వాసు నచండోధికృతో భవేత్. బాణలింగమునందు, లోహలింగమునందు, సిద్ధలింగమునందు, స్వయంభూలింగమునందు, శివ ప్రతిమలయందు అక్కడ మాత్రం చండేశ్వరుడికి అధికారం లేదు, గనక అక్కడ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. ఇది తెలుసుకోవాలి. కొంతమంది శివాలయం నుంచి ఏం తెచ్చుకోకూడదంటారు, ఎందుకంటే ఏంటి, ఇది సమాధానం. చండేశ్వరుడు గాని అక్కడ ఉంటే, అది చండేశ్వరుడు ఉంటే అక్కడ పెట్టినట్లయితే ఆ ఆలయాల్లో ప్రదక్షిణలు కూడా వేరేగా ఉంటాయండి, ప్రదక్షిణ విధానం కూడా వేరేగా ఉంటుంది. అందుకు ఈ విధంగా నైవేద్య భక్షణ, ఇప్పుడు మనకి ఎన్నొచ్చాయి, భస్మధారణ, శివ పూజ, నమస్కారము, నైవేద్యము అయింది కదా. దాని తర్వాత మరొకటి శివ చిహ్నముల్లో శివారాధనకు చాలా ప్రధానమైనటువంటిది మారేడు, బిల్వం. ఇవన్నీ వింటే చాలు పుణ్యములు అని చెప్తున్నాడండి. ఇప్పుడు మీకు నేను చెప్తూ ఉంటే నైవేద్యం తింటున్న ఫీలింగ్ రాలేదండి, అంటే పన్నెండింటికి భోజనం చేయొద్దని చెప్పట్లేదు, మళ్ళీ భావం కలిగింది కదా. అలాగా వింటూ ఉంటేనే చేసిన భావం కలుగుతుంది. కనుకనే ప్రతి అధ్యాయం చివర దాని ఫలితాన్ని చెప్తూ ఇది విన్నంత మాత్రమనే పాపనాశనం అని చెప్తున్నాడు. శివధర్మములు చేస్తే ఎలాగో గొప్పది, శ్రవణమే చాలా విశేషం. అందుకే శివధర్మములు వినడమే విశేషంగా మనం చెప్పుకుంటున్నాం. మహాదేవ స్వరూపోయం బిల్వో దేవేరపి స్థుతః యథా కథంచిదేతస్య మహిమా జ్ఞాయతే కథం. మహాదేవ స్వరూపమే బిల్వము, బిల్వము సాక్షాత్ శివుని యొక్క స్వరూపము. దీని మహిమని ఏ విధంగానైనా తెలుసుకోవాలి, ఎందుకంటే దేవతలు కూడా దీన్ని ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటారు. పుణ్యతీర్థాన యావంతి లోకేషు ప్రధాన్యపి తాని సర్వాణి తీర్థాన బిల్వమూలే వసంతి. భూమి యందు ఏ పుణ్యతీర్థములున్నాయో అవన్నీ వచ్చి మారేడు మొదట్లో ఉంటాయి, కనుక సర్వతీర్థములు అందులో ఉన్నాయి. అందుకే బిల్వమునికి నీరు పోసి ఆ నీరు జల్లుకుంటే మూలంలో ఉన్న నీరు సర్వతీర్థ స్నాన ఫలం లభిస్తున్నది. బిల్వమూలే మహాదేవం లింగరూపిణమవ్యయం యూజీతి పుణ్యాత్మా సశివం ప్రాప్నుయా ధ్రువం. మారేడు మొదట్లో శివలింగాన్ని ఆరాధన చేసినట్లయితే వాడు తప్పకుండా శివపదాన్ని పొందుతాడు. బిల్వమూలే జలర్యస్తు మూర్ధాన వభిషించతి సర్వతీర్థ స్నాత సత్ సయేవ భువి పావన. ఇది ఇందాకే చెప్పుకున్నాం, బిల్వమూలంలో జలాన్ని జల్లుకుంటే సర్వతీర్థ స్నాన ఫలం లభిస్తున్నది. అంతేకాదు బిల్వమూలంలో కుదురు కడితే, కుదురు కట్టడం ఒక ఆలయ నిర్మాణం చేసినంత గొప్ప విశేషం ఏంటండి. బిల్వమూలంలో కుదురు కట్టి ఆ కుదురు నీటితో నింపితే అది చూసి శివుడు సంతోషిస్తాడట. ఆ కుదురు నీటితో నింపితే మూలస్య అథవా ఆలవాలం అనుత్తమం జలాకులం మహాదేవో దృష్ట్వా తుష్టో భవత్ జలం. పూజయే బిల్వమూలం యో గంధ పుష్పాదిభిర్నరః. బిల్వమూలంలో గంధములతో పుష్పములతో పూజ చేసినట్లయితే శివలోకమాప్నోతి సంతతిర్వర్ధతే, వారి సంతానం వృద్ధి చెందుతుంది, వాడికి శివలోకం లభిస్తుంది. అంటే శివపదం శివలోకం లభిస్తుంది అన్నప్పుడు క్రమశః అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. బిల్వమూలే దీపమాలాం యక్ కల్పయతి సాదరం స తత్వజ్ఞాన సంపన్నః మహేశాంతర్గతో భవేత్. బిల్వమూలంలో ఎవరైతే దీపాల వరుసని ఏర్పాటు చేస్తారో వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందుతారు. అది కావాలి కదండి. తత్వజ్ఞానం పొంది శివాంతర్గతో భవేత్, శివుల్లో లయమవుతాడు వాడు. బిల్వశాఖాం సమాదాయ హస్తే నవపల్వం, బిల్వానికి చిగుళ్లు పట్టినప్పుడు అది ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో బిల్వాన్ని వృక్షాన్ని పూజ చేసినట్లయితే అది సర్వ పాపముల నుంచి తొలగిస్తున్నది. బిల్వ మూలంలో శివభక్తుడికి భోజనం పెట్టినట్లయితే పరమశివుడు సంతోషిస్తాడు. ఇది సాంగోపాంగ శివ పూజ అనిపించుకుంటుంది సుమా అని దివ్యమైనటువంటి బిల్వ పూజా విధానాన్ని కూడా వివరించి చెప్తున్నారు. ఈ విధంగా శివ పూజ చేసి శివుడికి నైవేద్యం పెట్టడం చేత సర్వదేవతలు తృప్తి చెందుతారు అని చెప్పి తర్వాత శివచిహ్నముల్లో ప్రధానమైనది శివనామ మహిమ. శివనామ మహిమ చెప్తూ శివనామ మహిమ వినడం కూడా గొప్ప విశేషం నాయన అంటున్నారు సూత పౌరాణికులు. అందుకు శివనామ మహిమ అడిగేటండి ఋషులు, అడిగితే శివనామంపై రుచి కలగాలి అంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి, లేనివాడికి శివనామం మీద రుచి కలగదుట. అందుకే అన్నారు శివ శివ అనరాదా భవభయ బాధల అణచుకోరాదా అన్నారు. శివ అనే నామం మీద రుచి కలగడం ఉన్నదే, అనేక జన్మల పుణ్యం ఉంటే గాని రాదు. మరి ఇప్పుడు మీరు నన్ను శివనామం గురించి చెప్తారా అని అడిగారు గనక మహర్షులారా, మీరు ఎంతటి పుణ్యాత్ములు అన్నారు. పుణ్యం ఉంటేనే అది తెలుసుకోవాలనే కుతూహలం మీకు కలిగింది. సాధుపుష్టం భవద్భిష్ట, మీరు ఈ ప్రశ్న అడగడం వల్ల లోకానికి హితం కలుగుతుంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను మీకు చెప్తాను, ఈ చెప్పిందంతా రికార్డ్ అవుతుంది, అది లోకంలో వాళ్ళు వింటారు బాగుపడతారు. కనుక శివనామ మహిమ లోకహితం. భవంతో వై మహాధన్యాహ పవిత్రాహ కులభూషణాహ, శివనామంపై ఆసక్తి కలిగిన వాళ్లు వల్ల ఆ కులం తరించిపోతుందిట. అందుకు ఇది సాక్షాత్ దేవతలు కూడా ఈ దివ్యనామాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటారు. సుమా శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం. ఎవరైతే నిరంతరం శ్రీ శివాయ నమస్తుభ్యం అంటూ ఉంటారో వాళ్ల ముఖం తీర్థము అన్నాడు. ఇక్కడ వాడు ముఖం తీర్థంట. ఎంతటి తీర్థం అంటే ఆ శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నవాడు గాని దేన్నైనా చూస్తే అది పవిత్రం అవుతుంది. తన్ముఖంచ తథాయో వై పశ్యతి ప్రీతిమాన్ నరః తీర్థజన్యం ఫలం తస్యా భవతి ఇతి సునిశ్చితం. శివనామస్మరణ చేసేవాడి నోరు, వాడి ముఖం తీర్థం. వాడు దేన్ని చూస్తే అది పవిత్రం, ఆ ముఖాన్ని ఎవడు చూస్తే వాడు పవిత్రుడవుతున్నాడు. ఎంత చక్కటి విషయాన్ని చెప్పారండి. ఎత్ర త్రయం సదా తిష్టే, ఎక్కడ మూడుంటాయో ఆ అది శుభతరం తీర్థం. ఎక్కడ మూడుంటాయో, ఏమిటా మూడంటే శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవచ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతం. భస్మము, శివనామము, రుద్రాక్ష, ఈ మూడు ఎక్కడుంటాయో వాడు త్రివేణీ సంగమ తీర్థంతో సమానం సుమా అని ఈ మూడు కలిగినటువంటి వాడిని చూడటమే ధన్యము అని చెప్తూ శివనామాన్ని ఎవడు నిరంతరం చేస్తాడో వాడే వైదికుడు, వాడే పుణ్యాత్ముడు, వాడు ధన్యుడు. అంతేకాదు శివనామం అంటూ ఏ ధర్మము చేసినా ఆ ధర్మము సజ్జ ఫలోన్ముఖం, అది వెంటనే ఫలిస్తుంది. ఏ లోపమైనా ఆ కర్మలో ఉంటే ఆ లోపం తొలగి ఫలిస్తుంది. అందుకు శివనామంతో చేసే కర్మలో లోపాలు పోతాయి, ఆ కర్మ సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. భవంతి వివిధ ధర్మాస్తేషాం సజ్జ ఫలోన్ముఖా ఏషాం భవతి విశ్వాస శివనామ జపేమునే. శివనామ జపమునందు విశ్వాసము కలిగి, అదొకటి, దాని ఎందు శ్రద్ధ కలిగి చేసేవాడికి ఇంకా చాలా చాలా చెప్పాడు శివనామం గురించి. ఆసక్తి కలగడానికి చాలు మనకి. శివనామ్ని మహద్భక్తి జాత ఏషాం మహాత్మనాం తద్విధానంత సహస ముక్తిర్భవతి సర్వథ. ఇక్కడ శివుడిపై భక్తి కలిగి శివనామం అనడం కాదుట, శివనామంపై ఎవడికి భక్తి కలుగుతుందో వాడు ముక్తి పొందుతాడన్నాడు. ఎంత చక్కటి విశేషం అన్నాడు చూడండి. శివనామంపై ప్రీతిపూర్వకమైన ఆశ్రయ బుద్ధి కలగాలి, అది కలిగి ఆ శివనామాన్ని జపిస్తే అనేక జన్మభిర్యేన తపస్తప్తం మునీశ్వర శివనామ్ని భవేద్భక్తి సర్వ పాపాపహారిణి. అనేక జన్మల తపస్సు చేసిన వాడికి మాత్రమే సర్వపాపహరమైన శివనామంపై భక్తి కుదురుతుంది సుమా. అందుకే శివనామం గురించి అనేక శాస్త్రాలు అనేకం చెప్పారు. శివరహస్యం అనే గ్రంథంలో చెప్పిన విషయం, శివయిచ్చస్తి యన్నామ తద్ధి నామోత్తమోత్తమం తదేవ పరమం బ్రహ్మ తదేవ హి వరాననే. ఇది లక్ష్మితో నారాయణుడు చెప్తున్నటువంటి విషయంగాను చెప్పబడుతున్నది. ఈ శివనామము సర్వోత్తమైన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం సుమా. అందుకే శివనామమే తారకము తరింపజేసేది. తారకం బ్రహ్మ పరమం శివయిత్యక్షరద్వయం. తారకం అంటే మోక్షకారకం అనర్థం. మోక్షకారకమైనది ఈ శివనామము. దీన్ని ఎలా జపించాలి అంటే గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్ర దున్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి శుచిర్వా అశుచిర్వాపి శివం సర్వత్ర చింతయేత్. శివాయ నమః శివాయ నమః శివ 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 అనే స్మరణ గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్ర. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా ఎలాగోలాగా, శుచిర్వా అశుచిర్వాపి, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా శివం సర్వత్ర చింతయేత్, శివనామాన్ని ఎల్లవేళలా చింతించాలి సుమా అనే విషయాన్ని ఇక్కడి వరకు వివరించాడు. ఈ వివరణతో పాటు శివ త్రిపుండ్రధారణకు సంబంధించిన మరికొన్ని చిన్న విషయములు కూడా తెలుసుకుందాం. అక్కడ తాపేమింది భస్మధారణ, దాని గురించి వివరిస్తున్నాడు మళ్లీ మరొక అధ్యాయంలో. ఇందులో ముఖ్యమైన అంశములు మాత్రమే మనం స్వీకరిస్తున్నాం. భస్మరుద్రాక్ష ధారణ చెయ్యకుండా, రుద్రాక్ష ధారణకి ఆయా శాస్త్రములున్నాయి, వాటి ద్వారా తెలుసుకోవాల్సిందే. అమంత్రకంగా రుద్రాక్ష ధరించరాదు. మార్కెట్ లో దొరుకుతోంది కదా అని కొనివేసుకోవడం కాదు, ఆ రుద్రాక్షను శుద్ధి చేసుకుని ఏ ఏ ముఖాల రుద్రాక్షలకి ఏ ఏ మంత్రములు చెప్పబడ్డాయో వాటిని శాస్త్రముల ద్వారా గ్రహించి దాన్ని జపించి దాన్ని ధారణ చేసినప్పుడు మాత్రమే అది ఫలితం ఇవ్వడం మొదలు పెడుతుంది. ఆ విధంగా రుద్రాక్షల్ని ధరించి భస్మధారణ చేసిన వాడు ఈ రెండూ చెయ్యకుండా ఏ పని చేయకూడదుట. భస్మధారణ, రుద్రాక్ష ధారణ, శివనామస్మరణ చెయ్యకుండా ఏ పని చేసినా ఆ పని ఫలితం కాదు, ఇవ్వదు. నాస్నీ యాజ్జలమన్న మల్పమపి వా భస్మాక్ష ధృత్యా విన భుక్త్వా వాత గృహీ వనీపతి యతిర్వర్ణీ తథా శంకరః ఏనో భుం నరకం ప్రయాత్ సతతా గాయత్రి జాపేన తత్. భస్మ రుద్రాక్ష ధారణ చెయ్యకుండా భోజనం చేసినా నీరు తాగినా అది పాపమే అవుతుంది అన్నాడు. ఇక్కడ అవి స్వీకరించి గాని మనం ధరించినట్లయితే, ఒకవేళ మనం ఎంత శుచిగా ఏర్పాటు చేసుకున్న అన్నాదుల్లో శుచిలోపం ఉన్నా ఇవి ధరించి స్వీకరించినట్లయితే ఆ దోషం ఉండదు, ధరించకుండా స్వీకరిస్తే దోషమే అని విషయం చెప్తున్నాడు. గృహస్థుడైనా వానప్రస్థుడైనా చతుర్వర్ణముల వారైనా సరే వీటితోనే స్వీకరించాలి. ఉపనయన సంస్కారమైనటువంటి వారు భస్మరుద్రాక్ష ధారణ చేయకుండా ఏవైనా స్వీకరిస్తే పాపం వస్తుందట. ఆ పాపం పోవాలంటే మళ్ళీ గాయత్రి జపం కొంత చేసుకోవాలి అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. అంతేకాదు, విభూతిని ఎవడైనా నిందించినట్లయితే వాడు యాతిచే నరకే ఘోరే యావత్ బ్రహ్మ చతుర్ముఖ, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నంత కాలం నరకంలో ఉంటాడు అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఒక కల్పకాలం, బ్రహ్మగారికి మొత్తం 100 కల్పాలు గడవాలి కదండి, అంతకాలం వాడు నరకంలో ఉంటాడు. ఒకవేళ భస్మాన్ని నిందిస్తే ఏమిటా విభూతి రేఖలు అంటే చాలు, వాడికి తర్వాత రాబోయే గతండిది. ఇంత చక్కగా వివరించాడు. అయితే స్త్రీభిస్ త్రిపుండ్ర మలకావధి ధారణీయం, స్త్రీ కూడా భస్మధారణ చేయవచ్చు. అలకావధి ధారణీయం, ముంగురులు, ఈ ముంగురులున్నాయే ఇది దాటకుండా ఈ లోపల వరకే ధారణ చేయాలి భస్మాన్ని. తదితరులు కూడా కనుబొమ్మలు దాటకుండా ధారణ చేయాలి. కనుబొమ్మలు దాటితే అభిచార క్రియల కోసమే అది చేస్తారని విధానం చెప్తున్నది. అందుకు ఈ విధంగా ముఖ్యమైన విషయం భస్మధారణ గురించి చెప్తూ, భస్మధారణ చేసేటప్పుడు ఇది ఎందుకు మళ్లీ ప్రస్తావన చేశానంటే, 3 రేఖల్లో ఒక్కొక్క రేఖలో 9 మంది చొప్పున దేవతలుంటారు, ఆ దేవతను స్మరిస్తున్నాం. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. భస్మం అంటే ఊరికి 3 గీతలు కాదు, 3 గీతలతో ధరిస్తేనే భస్మధారణ, అది కూడా తెలుసుకోవాలి. ఆ భస్మధారణ చేసేటప్పుడు త్రిశూనామపి రేఖానాం ప్రత్యేక నవదేవతాహ, ఒక్కొక్క రేఖలో ఎంతమంది దేవతలుంటారు వినండి, గుర్తుపెట్టుకోండి శ్రద్ధగా. గుర్తుపెట్టుకోకపోతే వింటున్నప్పుడు నమస్కారం చేసుకోండి చాలు. మొదటి గీతలో ఇప్పుడు ఓంకారం ఉంది, ఆ ఊ మా, ఆ 3 3 ఇంట్లో విభజింపబడి ఉంటుందండి. చూడండి, మొదటి దాంట్లో అకారము, గార్హపత్యాగ్ని, భూదేవి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము, మహాదేవుడు, వీళ్ళు మొదటి రేఖకి దేవతలు. రెండవ దానికి ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్చాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు, వీళ్ళు రెండవ రేఖకి దేవతలు. మూడవ రేఖకి మకారము, ఆహవనీయము, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము అంటే సాయంకాల సవనము, తర్వాత శివుడు, ఇందాక మహేశ్వరుడన్న ఇప్పుడు శివుడు, మూడవ రేఖకి ఇది. ఈ విషయములు తెలిసి శివదీక్షాపరాయణులు భస్మం ధారణ చేయాలి. కనుక ఈ భస్మధారణ చేసేటప్పుడు ఈ మొత్తం 27 మంది దేవతలు ఈ త్రిపుండ్రములు ఎందు ఉండి లలాట భాగంలో వాణ్ణి ఉండి రక్షిస్తున్నారు. ఈ త్రిపుండ్రములు ధరించవలసిన చోట్లు మొత్తం తల, లలాటము, కంఠము, 2 భుజస్కందములు, 2 భుజాలు, 2 మోచేతులు, 2 మణికట్లు, హృదయము, నాభి, 2 పార్శ్వములు. సత్సంప్రదాయంలో నాభి క్రింది భాగంలో భస్మధారణ లేదు. ఇక వెనుక భాగం కూడా భస్మధారణ చేయడం కనిపిస్తున్నది. ఇంకా ఈ స్థానముల యందు దేవతలున్నారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెయ్యాలి అంటే, ఈ 14 చోట్లండి మన శరీరంలో, ఈ 14 చోట్లలో 14 దేవతలున్నారు. ఈ వినండి చాలు, కొంత కొనుకొచ్చేస్తున్నా, నిద్రలు వచ్చేస్తున్నా అలాంటి వాళ్ళు ఒకరిద్దరు కనిపిస్తున్నా వింటే చాలు పుణ్యం గనక వాళ్ళ కోసం. వాళ్ళు అశ్వినీ దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు, వామాది నవశక్తులు, వామ జ్యేష్ఠ రౌద్రి మొత్తానికి నవశక్తులు, మొత్తం 16 దేవతలు ఇక్కడున్నారు. అసురీ దేవతలకి రెండు పేర్లున్నాయి, వాళ్ళిద్దరు కదా, నాసత్యుడు దస్రుడు అని అసురీ దేవతల పేర్లు చెప్పబడుతున్నాయి. ఈ 16 స్థానములు, ఇంకా భస్మధారణమునందు సన్నిహితులై దేవతలు చాలా ఉన్నారు. చంద్రుడు, బ్రహ్మ, గణపతి, విష్ణువు, లక్ష్మి, ప్రజాపతి, నాగదేవత, నాగకన్యలు, ఋషికన్యలు, సముద్రములు, తీర్థదేవతలు, ఇత్యాదులు కూడా భస్మమునందు సన్నిహితులై ఉంటారు సుమా అనే విషయాన్ని చెప్పారు. ఈ విధంగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయంలో భస్మ, రుద్రాక్ష, శివనామం, శివలింగం ఇంతవరకు చెప్పడం జరిగినది. అందుకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, దారిద్ర్యం రోగ దుఃఖంచ పీడనం శత్రు సంభవం పాపం చతుర్విధం తావద్యావన్నర్చయతే శివం. పాప ఫలితం 4 విధాలుగా పీడిస్తుంది రండి ప్రతి వాడి జీవితంలో, అది దారిద్ర్యం, రోగం, దుఃఖం, శత్రు సంభవ పీడ, అంటే ప్రతికూలముల వల్ల వచ్చేటువంటి పీడ. ఈ 4 రకాలుగా పాపం పీడిస్తుంది. అయితే ఆ పాపం గాని ఈ 4 రకాల పీడలు గాని ఎంతవరకు ఉంటాయి? పెద్ద ప్రశ్న వేశాడు. ఎంతవరకు ఉంటాయంటే శివ పూజ ప్రారంభించే వరకు ఉంటాయట. శివ పూజ మొదలు పెట్టాక ఈ 4 ఆ పాపము కూడా పోవడం మొదలు పెడుతున్నది. సంపద్యతే సుఖం సర్వం పశ్చాన్ ముక్తిరవాప్యతే. అందుకు దివ్యమైనటువంటి శివ పూజ అనేటువంటిది పాపమును, పాప ఫలితములే 4 రకాల దుఃఖాలను కూడా తొలగిస్తున్నది అని చెప్తూ, శివ పూజ ఎలా చేయాలి, ఏ విధంగా ప్రాతకాలం లేచిన దగ్గర నుంచి వాడి జీవిత చర్య ఉండాలి, ఏ విధంగా శివ పూజ చేయాలి అనే దాన్ని సూచన ప్రాయంగా ప్రతి వారికి సాధనకి ఎంత మేరకు అవసరమో అంతవరకు చెప్పుకుందాం. విశేషములు సామాన్యంగా చెప్పరాదు, ఎందుకంటే అందరికి కలిపి చెప్పే కొన్ని ఉంటాయి, కానీ కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అంటే వారికి కొన్ని అవకాశాలు ఉంటాయి, అందరికి అన్ని అవకాశాలు ఉండవు కదండి. రోజంతా కూర్చునే అవకాశం కొందరికి ఉంటుంది. ఇప్పుడు నేను రోజంతా చేసే పూజా విధానం చెప్పామనుకోండి, ఇంకా నిద్ర చాలా ఎక్కువ గడిపోతుంది. అలా కాకుండా నేను అందరికీ సామాన్యంగా చెప్తే ప్రతి వాళ్ళకి పనికొచ్చేవి కొన్ని ముఖ్యమైన అంశములు ఉన్నాయి. అవి నిత్యము చేసుకునేవి కొన్ని, కుదిరినప్పుడు చేసుకునేవి కొన్ని, కుదుర్చుకుని చేసుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటివి శివ పూజా విధానాలు కొన్ని చెప్తున్నాడు. వాటి యొక్క ఫలితములు, ఎవరెవరు ఏ ఏ లింగాలను ఎలా ఎలా ఆరాధించాలి, ఏ ఏ పువ్వులతో ఎలా పూజించాలి, ఇలాంటి విశేషములు కూడా శివధర్మములు కొన్ని చెప్పబడుతూ, ఆ తర్వాత ఇంతవరకు చేసిన ఈ శివక్రియల వల్ల, శివ జపం వల్ల వాడు పొందే స్థితులు కూడా చెప్పబడుతున్నాయి. సాలోక్ష్యాది మోక్షములు కావాలి అంటే ఈ క్రియలన్నీ చక్కగా ఫలవంతములై శివమంత్ర జప పరాయణుడై నిరంతర శివధ్యానం చేసిన వాడు దేనిదేని ఎలా వశం చేసుకున్నాడు. మనం మొట్టమొదటి దేనితో ప్రారంభించాను రండి, కర్మని గాని అతిక్రమించినట్లయితే సాలోక్ష్య మోక్షం, అలాగే పంచతన్మాత్రలను అతిక్రమించినట్లయితే సామీప్య మోక్షం, బుద్ధి అహంకారాలను అతిక్రమించినట్లయితే వాడు సాష్ట్య మోక్షాన్ని పొందుతున్నాడు, తదతీత విస్తీర్ణ ప్రకృతిని అతిక్రమించినట్లయితే శివోహం అనబడే సాయుధ్య మోక్షాన్ని పొందుతున్నాడు అని ఇందాక చెప్పుకున్నాం. దానికి ఇవన్నీ సహకారులు అవుతున్నాయి. కనుక శివధర్మముల్లో మిగిలిన భాగాల్ని మళ్లీ రేపటి రోజున తిరిగి 10 గంటలకు సమావేశమై ప్రారంభించుకుందాం. ఈ రోజు కారణాంతరాల వల్ల 11:30కే ముగించడం జరిగినది. రేపు మళ్లీ తిరిగి 10 గంటలకు సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్య పృథ్వీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతతి భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవంతు సరదాం శతం.